When the other boys were dancing, O king, Krishna and Balarama would sometimes accompany them with song and instrumental music, and sometimes the two lords would praise the boys saying, "Very good, very good."
Om Ajnana Timiranda Shagnananjana Shalakaya Chakshur Militam Yena Tasmai Sri Guruven Namaha Nama Om Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Jayapataka Swami Nitramane Nama Acharya Padaya Nithai Krupa Padayane Gaurakata Dhamadaya Nagaragramatarane Nama Om Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swami Nitramane Namaste Saraswati Devi Gauravani Pracharane నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. The Balarama, Lord Balarama slays the demon Pralamba. ఈ అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం ఇప్పుడు. ఈ శ్లోకంలో, ఇంతకుముందు శ్లోకంలో ఇక్కడ తన యొక్క కృష్ణుడు తన యొక్క స్నేహితులతో పాటు ఈ వృందావనంలో రకరకాలైనటువంటి తన బాల్య క్రీడలను జరుపుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి రకాలటువంటి ఆటలను ఆడుతున్నారు, వాళ్ళు ఎటువంటి క్రీడలను వాళ్ళు జరుపుకుంటున్నారని చెప్పి వివరిస్తున్నారు. ఇక్కడ సనాతన గోస్వామి ఆయన వివరిస్తున్నారంటే వాళ్ళు రకరకాలటువంటి ఆటల్లో నిమగ్నమైనారు. ఈ యొక్క శ్లోకంలో వాళ్ళు ఈ యొక్క కుంభ తర్వాత ఆమెలిక అనేటువంటి ఈ యొక్క పండ్లతో ఆడుకునేటువంటి ఈ ఆటను వివరిస్తున్నారు ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి. సనాతన గోస్వామి పర్పట్లో కూడా సనాతన గోస్వామి రకరకాలటువంటి క్రీడలను ఆయన ఇక్కడ చెప్తున్నారనమాట. లైక్ ఈ వాళ్ళు ఈ కళ్ళకు గంతులు కట్టి ఒక గొప్ప వరుడు ఏం చేస్తాడు, కళ్ళకు గంతులు కట్టుకుంటాడనమాట. మిగిలిన వాళ్ళు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు స్పర్శతోనే వాళ్ళు చెప్పాలి ఎవరు పట్టుకోండేదని. కొన్నిసార్లు కృష్ణుడు ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ వైపు ఈ యొక్క గోపికలు వెన్న తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఈ గోప వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుతారనమాట, ఎంత ఇది, దీని ధర ఎంత అని చెప్పి అడుగుతారనమాట. అట్లా బేరం చేస్తూ టక్కన ఏం చేస్తారో కుండ తీసుకుని పరిగెత్తుకుని వచ్చేస్తారనమాట, దొంగతనం చేసుకుని వచ్చేస్తారు. వాళ్ళు ఎందుకంటే అరుస్తూ ఉంటారు, వీళ్ళు దాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఆరగిస్తారనమాట. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఈ యుద్ధాలు చేస్తారనమాట. ఎటువంటి యుద్ధాలు అంటే అడవిలో జంతువులు ఎట్లా యుద్ధం చేస్తాయి, కోతులు ఎట్లా యుద్ధం చేస్తాయి, భయంకరంగా అరుచు కీచ్ 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 అని అరుస్తావు ఏం చేస్తాయి. ఇక్కడ మనం కానీ అక్కడ అలిపిరి దగ్గరికి వెళ్తే అక్కడ చూడొచ్చు ప్రసాదం టైంలో ఎట్లా యుద్ధం చేస్తాయో. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే అవి కీచ్ 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 అని అరిసి పరిగెత్తూ ఉంటాయన్నమాట. ఒక చెయ్యి కాళ్ళు పైకెత్తి దూంకి అరుస్తూ కూరలు చూపిస్తూ పరిగెత్తుంటాయి. వీళ్ళు కూడా ఆ విధంగా చేస్తారనమాట. కొన్నిసార్లు ఈ యొక్క సింహాలు ఏ విధంగా గర్జన చేసి యుద్ధం చేస్తాయి, అట్లా ఇమిటేట్ చేస్తున్నారు అనమాట అరుపుల్ని ఈ గోపాలంతా కూడా. కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, ఈ కాయల్ని పైకి విసిరేస్తున్నారనమాట, ఉసిరికాయల్ని పైకి విసిరేసి దాన్ని పట్టుకోవాలి. ఇంకొన్నిసార్లు ఏం చేస్తున్నారు, ఈ యొక్క లీలలో ముఖ్యంగా బలరాముడు కృష్ణుడు రెండు జట్లు అయ్యారనమాట. బలరాముడు ఒక జట్టు, కృష్ణుడు ఒక జట్టు. ఈ ప్రలంబాసుడు ఏం చేశాడంటే గోపవాలన్ యొక్క దుస్తులు ధరించేశాడు. ఇక్కడ కూడా ఈ కృష్ణుడు యొక్క లీలల్లో కూడా చాలా మంది దేవతలు కూడా వాళ్ళు ఏం చేశారంటే గోపాలన దుస్తులు వేసుకుని వచ్చేసారు ఇక లీలలో పాల్గొనే దానికోసము. ఈ రాక్షసుడు కూడా ఏం చేశారు, ప్రలంబాసుడు కూడా ఇటువంటి ఆటల్లో ఏదో విధంగా కృష్ణుని సంహరించాలి, కంసుని యొక్క సహస్రుడు వీడు, వీనికి ఏదో విధంగా కృష్ణుని సంహరించాలని చెప్పి గోపబాలుని మాదిరి మిత్రుని మాదిరి వచ్చేసాడనమాట. వచ్చేసి అతనేం చేశాడంటే ఈ యొక్క ఈ జట్టులో జాయిన్ అయిపోయాడు, గోపాల జట్టులో ఆడుకుంటున్నాడు అనమాట. కృష్ణుడు ఒక జట్టు అయినాడు, తర్వాత ఈ బలరాముడు ఒక జట్టు అయినాడు అనమాట. కృష్ణుడు జట్టులో చేరాడు వీడు, ఎందుకంటే ముందే క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు అనమాట పరంబాసురుడు. నేను గాని బలరాముని జట్టులో చేరినాను అనుకో, కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడు ఇంతకుముందే వినిన్నాడు అతను ఎట్లా ఎంత బలవంతుడు అనేసి. ఇంతకుముందు అగాసురుడు సంహరించబడినాడు, తృణావర్తుడు సంహరించబడినాడు, పోతన సంహరించబడినాడు కాబట్టి కృష్ణుడి దగ్గర. కాబట్టి కృష్ణుడితో యుద్ధం చేయాలని చాలా కష్టం, వీడు చాలా బలమైన వాడు వీడు అనేసి కృష్ణుడిని అతను ఏం చేశాడంటే అతను కృష్ణుడు వైపు వచ్చాడు.
కృష్ణుని వైపు వస్తే ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? బలరామతో యుద్ధం చేయాలన్నమాట. వాళ్ళు ముష్టి యుద్ధం చేస్తున్నారనమాట. అదొక ఆటది. అంటే కృష్ణుని వైపు ఉన్నటువంటి గోపాలంతా కూడా బలరామ వైపు ఉన్నటువంటి గోపాలతో ఏం చేయాలి? ముష్టి యుద్ధం చేయాలి. ఎవరు ఓడిపోతే వాళ్ళేం చేయాలంటే ఇంకొకరిని తల మీద కూర్చొని పెట్టుకుని మోయాలన్నమాట. ఇది ఆట ఇది ఆడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఈ పక్క శ్రీరాముడు బలరాముడి దగ్గర ఉన్నాడు. శ్రీరాముడు కృష్ణుడు ముష్టియుద్ధం చేశాడనమాట. కృష్ణుడు ఓడిపోయాడు, శ్రీరాముని కృష్ణుడు మోయాలి ఇప్పుడు. తర్వాత బలరాముడు ఈ ప్రారంభాసురుడు ఇద్దరు ముష్టియుద్ధం చేశాడనమాట. ఈ బలరాముడితో ఏం చేశాడంటే బలరాముడు ఓడిపోయాడు, సారీ ఈ యొక్క ప్రళంబాసురుడు ఓడిపోయాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి? ప్రళంబాసురుడు ఓడిపోయినప్పుడు బలరాముడిని వీపు మీద కూర్చుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఏం చేశాడంటే ఇతను ఓడిపోయాడు కాబట్టి బలరాముడిని మీద కూర్చుని పెట్టుకునేసి అతని మీద అతను దూరంగా తీసుకుని చంపాలి అనుకున్నాడు అనమాట. అందరికీ దూరంగా అంటే మోయాలి కాబట్టి అందరికీ తెలియకుండా దూరంగా, కృష్ణుడికి వాళ్ళకి ఎందుకు తెలియకుండా దూరంగా తీసుకువెళ్ళిపోవాలని చెప్పాను. అతను ఆ విధంగా తీసుకుని వెళ్ళేటప్పటికి ఇక్కడ కృష్ణుడికి తెలిసి వచ్చిన వ్యక్తి వీడు రాక్షసుడు అని చెప్పి, అయితే స్నేహితుడు మాకు నటన చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడు ఏం చేయలేదనమాట. అయితే బలరాముడు కూడా అర్థమైపోయింది వీడు రాక్షసుడు అని చెప్పి. బలరాముడు ఏం చేశాడంటే ఎంత బరువుగా తయారాడంటే శాస్త్రాలు వివరిస్తున్నాయి, మేరు పర్వతం కంటే కూడా ఇంకా బరువు అయిపోయాడంట. ఈ ప్లానెట్స్ అంతా ఉండేది మేరు పర్వతం మీద, దానికంటే ఇంకా బరువు అయిపోయాడనమాట. ఆ బరువుకి తట్టుకోలేక ఈ ప్రళంబాసుడు తన నిజ స్వరూపాన్ని చూపించేశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది వీడు రాక్షసుడు అనేసి ఒక తన యొక్క పిడికిలతో ఒకే ఒక గుద్దు గుద్దాడు అనమాట ప్రళంబాసుడు తల మీద. అతని తల రెండు పీసులు అయిపోయింది, పీసులు అయిపోయి రక్తం కక్కుతూ అక్కడే కొలాప్స్ అయిపోయాడు, చనిపోయాడు. ఫినిష్. ప్రళంబాసుడు సంహరించాడు అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క లీలలో మనము ఈ యొక్క చాప్టర్లో ఎక్కువగా కృష్ణుడితో ఈ యొక్క తన సఖులు ఉన్నటువంటి ఈ యొక్క సాఖ్యరసాన్ని వివరిస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా కృష్ణుడు తన యొక్క స్నేహితులతో పాటు ఈ సాఖ్యరసాన్ని ఆయన వాళ్ళతో పంచుకుంటున్నాడు, భగవంతునితో రకరకాల సంబంధాల్లో ఈ సాఖ్యరసం కూడా చాలా ముఖ్యమైనది అనమాట. చాలా మంది భక్తులు బృందావనంలో కావచ్చు, తర్వాత ఈవన్ ఈ యొక్క మధురలో కూడా ద్వారకలో కూడా కృష్ణుడికి చాలా సన్నిహితమైనటువంటి స్నేహితులు ఉన్నారు. దాంట్లో ముఖ్యుడు వచ్చి ఉద్ధవుడు. ఉద్ధవుడు చాలా గొప్ప వ్యక్తి, కృష్ణుడికి సోదరుడు అవుతాడు వరుసకి. ఉద్ధవునిలో శరీర లక్షణాలు కూడా కృష్ణుడికి ఎట్లయితే శరీర లక్షణాలు ఉంటాయి అట్లే ఉంటాడనమాట. ఎవరినో చూస్తే కృష్ణుని అనుకుంటారు, ఆయన వయసు కానీ ఆయన శరీరం యొక్క రంగు కానీ ఆ శరీరం ధరించేటువంటి దుస్తులు కానీ. కృష్ణుడు ఆహారం తీసుకుంటే ఏ ఆహారం తీసుకుంటే అదే ఆహారాన్ని ఉద్ధవుడు తీసుకుంటాడు. కృష్ణుడు ఏ సాయం మీద పనుకుంటే అదే సాయం మీద అదే పనుపు మీద ఉద్ధవుడు పనుకుంటాడు అనమాట. కృష్ణుడు ధరించినటువంటి ఈ యొక్క పుష్పాలని ఉద్ధవుడు ధరిస్తాడు. చాలా సన్నిహితమైన స్నేహితుడు అనమాట, వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈవెన్ బృందావనానికి కూడా తన తల్లిదండ్రులను ఓదార్చేదానికి కృష్ణుడు ఏం చేశాడు? ఉద్ధవుని పంపించాడు. చాలా అట్లా సన్నిహితులు చాలా మంది ఉన్నారనమాట కృష్ణుడికి. శాస్త్రాలు చెప్పడం జరిగింది మూడు రకాలటువంటి మిత్రులు ఉన్నారంట. ఒకటి వచ్చి ఆయనకు ఇక్కడ చెప్పడం జరిగింది నిత్య ప్రియులు అంటారు ఒక రకమైనటువంటి ఈ యొక్క స్నేహితుల్ని, రెండో రకం వాళ్ళని సురచరులు అంటారు, మూడో రకం వాళ్ళని సాధకులు అంటారు. ఇక్కడ నిత్య ప్రియులు అంటే వాళ్ళు భగవంతునికి లీలలు జరిపేటప్పుడు గోలోకం నుంచి ఇక్కడికి వస్తారనమాట. నిత్యం వాళ్ళు ఇంకా ఫాలో అనేదంటూ ఉండదు, వాళ్ళ పతనం ఏదంటూ ఉండదు. వాళ్ళు భగవంతుని కోసము భగవంతునితో పాటు ఈ యొక్క వైకుంఠ లోకాల నుంచి గోలోక వృందావనం నుంచి ఆయనతో పాటు వస్తారన్నమాట. నిత్య ప్రియులు అంటారు వాళ్ళని, ఎప్పుడు ఆయనతో మాట ఉంటారు. లైక్ అర్జునుడు కావచ్చు, ఈ గోప బాలాస్ కావచ్చు, వాళ్ళంతా కూడా కొంతమంది. తర్వాత ఈ సురచరులు అంటే కన్నా దేవతలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు, భగవంతుని సహాయం చేయడం కోసము. లైక్ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు వివిధ దేవతల్ని భూమి మీద ఆయన అవతరించేటప్పుడు, వాళ్ళు అప్పుడు ఆయనకు సహాయం చేయడం కోసం చాలా మంది ఈ యొక్క రకరకాలుగా ఈ స్నేహితులుగా కొంతమంది వస్తారు, బంధువులుగా కొంతమంది వస్తారు. వాళ్ళు కూడా స్నేహితులుగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు సురచరులు. దేవతలు ఆ విధంగా జన్మ తీసుకుంటారనమాట. మూడోది వచ్చి సాధకులు, అంటే సాధన చేసి వాళ్ళు భగవంతుని యొక్క స్నేహితుల స్థాయికి. భగవంతునికి స్నేహితుడు కావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పుడు ప్రభుపాదం వివరిస్తారు భాష్యంలో, భగవద్గీతలో కొన్ని ప్రవచనాల్లో కూడా, నిప్పు నిప్పుతోనే కలుస్తుంది. అంటే నిప్పు వేరేదంతా కలవదనమాట, నిప్పు నిప్పుతోనే. ఒకవేళ వేరేదంతా అది కలిసినా కానీ అది ఒకవేళ దానికి అర్హత లేకపోతే కనుక అది బూడిదైపోతుంది, వేరే వస్తువుతో కలిసింది అనుకో అది దేనికి పనికిరాకుండా పోతుంది అనమాట. కాబట్టి నిప్పు కలిసేది నిప్పుతోనే. కాబట్టి భగవంతునితో సహచారం కావాలంటే, భగవంతునితో ఆ స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే, అంత దగ్గర కావాలంటే ఆ వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో ఉండాలన్నమాట. భగవంతుడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఎంత స్థాయిలో ఉన్నాడు, అదే స్థాయిలో ఉంటే తప్పితే భగవంతునితో ఎవరు సహచరుడు కలదన్న. కాబట్టి భగవంతునికి స్నేహితుడు కావడం అంటే చాలా మంది మామూలుగా ఏమవుతుందంటే, ముఖ్యంగా సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, భక్తియుక్త సేవలు ఉన్నా కానీ ప్రాపర్ గైడెన్స్ లేకుండా చాలా మంది నేను భగవంతునికి తల్లిదండ్రులని చెప్పి అనుకోవడము, లేదంటే భగవంతునికి నేను స్నేహితులని చెప్పి అనుకోవడము, ఇదంతా అనర్థాలు అన్నమాట. అంత ఈజీగా మనం భగవంతునికి తల్లిదండ్రులు అయిపోము, అంత సులువుగా మనం భగవంతునికి స్నేహితుడు కూడా మనం కాలేమన్నమాట. మొదట్లో ప్రభుపాద వారు ఈ యొక్క దీన్ని ప్రారంభించినప్పుడు ఇవంతా చాలా సమస్యలు వచ్చాయి, ప్రభుపాదకు కూడా సమస్యలు వచ్చాయి అనమాట. కొంతమంది ఏమనుకునేవారంటే నేను గోపికనని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. ఇది ఒక పెద్ద బృందం కూడా తయారైంది ప్రభుపాద వారు దానికి మళ్ళీ సన్నిధి సమాధానం. ప్రభుపాద చాలా సీరియస్ గా చెప్పాడు అనమాట, ఎవరున్నా కానీ నేను గోపికలను తలుచుకుని భగవంతుని సేవ చేస్తూ వచ్చారనుకో, వాళ్ళు సరైన అర్హత లేకుండా తర్వాత జన్మలో వాళ్ళు వేస్ట్ అయిపోతారని చెప్పి చెప్పారనమాట ప్రభుపాద. అది ప్రభుపాద చెప్పలేదు, ఈవెన్ గౌరకిశోర్ దాస్ బాబాజీ కూడా చెప్పాడు అనమాట. అదేవిధంగా నేను స్నేహితులని చెప్పి అనుకునేదానికి లేదు మనం, ఎందుకంటే భగవంతునికి స్నేహితులుగా ఉండాలంటే దానికి చాలా ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కావాలి. ఇప్పుడు అర్జునుడి విషయం తీసుకుంటాం, ఆయన ఎంత స్ట్రాంగ్ గా చూడండి, మొదటి నుంచి అతను జన్మ తీసుకున్న మీద అతను సమస్యలే, అది మామూలు సమస్య కాదు. జన్మ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏమైంది, తండ్రి మరణించాడు. అప్పటికే అతను ఏం చేస్తున్నాడు, కృష్ణుని హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. తర్వాత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురైనాడు, విషాహారాన్ని ఇవ్వబడింది, అప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడు, హరినామం చేస్తున్నాడు. తర్వాత రాజ్యం వచ్చింది, ఎంతో గొప్ప రాజు అతను, మహేశ్వర నిర్మించారు, ప్రపంచంలోనే ఈ భూలోకంలో లేదనమాట మహేశ్వర, అంత అద్భుతమైంది, ఏ రాజుకు లేదు. అప్పట్లో రాజులు చాలా మంది ఉన్నారు, ఈవెన్ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి మహేసభ, ఎంత అద్భుతమైనటువంటి సభ, వాళ్ళు రాజు యజ్ఞాన్ని చేశారు, వాళ్ళ సంపద అంటే ఎంతో అద్భుతంగా ఉంది, అతను రాజుగా ఉన్నాడు అనమాట. అతను ఒక రోజుట్లో ఏమైంది, కొన్ని క్షణాల్లో ఈ యొక్క ఈ జూదమాట ఏమేం చేశారు వాళ్ళు, ఈ రాజ్యాన్ని అంతా కూడా కోల్పోయినారు, వీధిలో దగ్గర చేపారనమాట. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాద వారు చెప్పారనమాట ఒకసారి కలకత్తాలో, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. స్వతంత్రానికి ముందు ఒక వ్యక్తి బ్రిటిష్ పరిపాలనలో పెద్ద అధికారిగా ఉన్నాడంట, అతను చాలా పెద్ద అధికారి, అతను పెద్ద బంగ్లా ఉంది, అతనికి పెద్ద కారు ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీసేశారు భారతదేశం గవర్నమెంట్. అతనికి ఒక రోజుట్లో ఏమైందంటే అన్ని ఫెసిలిటీస్ పోయినాయి, ధనం లేదు, హోద లేదు, ఒక నెలలో అతను చనిపోయాడంట, ఫినిష్, దిగులు పడిపోయేసి నేను ఇట్లయిపోయినా చనిపోయినాడనమాట. అంటే ఎందుకు ఉదాహరణ ఇచ్చారంటే, భౌతిక వ్యక్తి ఏం చేస్తారంటే బాగా సంపదలో ఉన్న వ్యక్తి టక్కన దిగజారిపోతే ఏమవుతాడు అతను, చాలా మంది రిటైర్ అయిన తర్వాత ఎక్కువ రోజులు బతకరు. నేను చాలా సార్లు చూశాను వాళ్ళు బతికిన భయంకరమైన రోగాలతో సఫర్ అవుతూ ఉంటారనమాట, రకరకాల సమస్యలు, బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, గడగడ వణుకుతూ ఉంటారు, దిగులు పడిపోయేసి తొందరగా చనిపోతారు అనమాట. నేను చాలా మంది చూశాను, ఎందుకంటే అంతకుముందు రకరకాల సదుపాయాలు, శక్తి, పవర్ అంతా ఉంటుంది, ఒక రోజు ఇట్లా ఫినిష్, నమస్కారం కొట్టేవాడు ఉండడు, సర్వీస్ చేసేవాడు ఉండడు, దిగులు పడి చనిపోతారు. ఇది వాళ్ళ పరిస్థితి. అయితే అర్జునుడి పరిస్థితి అది కాదు, అప్పుడు ఎక్కడున్నాడు అతను, వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాడు. అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అతను, హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. తర్వాత ఏమైంది, అతను ఇంకా ఎన్నో రకాల అవమానాలు పాలయ్యాడు, భయంకరమైనటువంటి అవమానాలు పాలైనాడు అనమాట. ఈ అరణ్యంలో జీవించాల్సి వచ్చింది, రకరకాల కష్టాలను అనుభవించారు. తర్వాత ఈ యుద్ధంలో రకరకాల సమస్యలు వచ్చాయి. తన కన్న ముందే తన యొక్క పుత్రుడు మరణించాడు, అభిమన్యుడు, తన యొక్క సోదరుతో సమానమైనటువంటి దుష్టద్యుమ్నుడు మరణించాడు, తన గురువుని చంపాల్సి వచ్చింది, అతనే స్వహస్తాలతో అతను ఏం చేయాల్సి వచ్చింది, గురువుని తన యొక్క తాతని బాణాలతో కొట్టాల్సి వచ్చింది. అయినా కానీ అతను అంతరంగికంగా వెరీ స్ట్రాంగ్, కృష్ణ మీద ఒక్క రవ్వ అతనికి ఈ యొక్క ఫెయిత్ అనేది పోలేదు. ఈవెన్ సుభద్రమ్మకి శాస్త్ర చెప్తున్నారు మన శాస్త్రాల్లో, సుభద్ర వచ్చి కృష్ణుని యొక్క సోదరామ. అభిమన్యుడు మరణించినా గాని కృష్ణుని మీద ఒక్క రవ్వ గాని, కృష్ణుని ముందనే మరణించింది, కృష్ణుడు తెలుసు మరణించేది అభిమన్యుడు, ఆమెకి ఒక్క రవ్వ గాని కృష్ణుని మీద ఆ యొక్క ఎటువంటి ఆ యొక్క అభిమానం కానీ ప్రేమ కానీ తగ్గలేదన్నమాట. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఆ స్థాయిలో ఉన్నారు. మనకు మన సిచ్యువేషన్ చూడండి ఎట్లా ఉంటుందో, మనం ఆ స్థాయిలో ఉన్నామా, ఎట్లా స్నేహితుడు కాగలం భగవంతునికి. మనం చిన్న డిస్టర్బెన్స్, చిన్నగా మనసు చిన్న కలత వస్తేనే మనం పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాం. మనకు హరికృష్ణ మంత్రాన్ని సమంగా జపం చేయలేము, తర్వాత శాస్త్రాలను బాగా చదవలేము, భక్తులతో మంచిగా మాట్లాడలేము, టోటలీ కొలాప్స్ అయిపోతాం అన్నమాట. చిన్న డిస్టర్బెన్స్, చిన్న చిన్నవి. అంత పెద్ద పెద్ద కలామిటీస్ వస్తేనే వాళ్ళకి వాళ్ళు భగవంతుని మీద ఎటువంటి ఆకర్షణ కానీ ఆసక్తి కానీ వాళ్ళ అభిమానం కానీ తగలేదన్నమాట. అది క్వాలిఫికేషన్. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు అంత స్థిరంగా ఉన్నారన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంతకుముందు మనం చర్చించినట్లు భౌతికంగా వ్యక్తి ఫినిష్ అయిపోతారనమాట. అటువంటి సిచ్యువేషన్స్ వస్తే కన్నా ఆధ్యాత్మికంగా లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి పతనం అయిపోతాడు, పూర్తిగా దిగజారిపోతాడనమాట. బట్ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనమాట, ఈవెన్ గోప బాలాస్ కానీ తర్వాత. కాబట్టి కృష్ణుడు వాళ్ళకి పూర్తిగా శరణాగతి పొందాడు, కృష్ణుడే వాళ్ళకి శరణాగతి పొందిపోయాడనమాట. అహితికి అప్రహిత, వాళ్ళకి ఎటువంటి వాళ్ళ యొక్క డివోషన్కి కండిషన్స్ లేవు. ఇది ఉంటేనే నేను భక్తి చేస్తానని లేదనమాట. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ చైతన్య మహాప్రభు నన్ను సాధారణంగా ఆలింగనం చేసుకున్నాను లేదా దర్శన మోసంగా తీవ్రంగా హింసించినను, కృష్ణుడు నాకు ప్రాణనాథులు అని చెప్పి చైతన్య మహాప్రభు. ఆ స్థాయికి రావాలంటే అది సాధన మీద వస్తుందన్నమాట. అది బై మనం ఒక రోజుట్లో వచ్చేది కాదు, కృపాసిద్ధి అనేది అది చాలా లైక్ చైతన్య మహాప్రభు ఒకసారి కొంత చాలా మందికి ఇచ్చాడు, కృపాసిద్ధిని ఇచ్చాడు. సాధన సిద్ధి దీంట్లో కూడా మళ్ళీ కృపాసిద్ధి రెండు రకాలు ఉంది. బట్ ముఖ్యంగా మనం ఆ కృపాసిద్ధి రావాలన్నా కానీ మనము సాధన రావాలి. లైక్ శివానంద సేన చైతన్య మహాప్రభు లీలల్లో ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేశారు అంటే, శివానంద సేన ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన అందరినీ అద్వైతాచార్య నిత్యానంద ప్రభు ఆల్ డివోటీస్ని బెంగాల్ నుంచి తీసుకొచ్చేవాడు అనమాట, జగన్నాథపురికి రథయాత్రకి తీసుకొచ్చేవాడు. కొన్ని వందల మందిని ఆయన తన సొంత ధనంతో వాళ్ళ అప్పుడు సౌకర్యం నడుచుకుంటూ రావాలి, కొన్ని రోజుల పాటు నడుచుకుంటూ రావాలి. ఒకసారి ఏమందంటే బెంగాల్ నుంచి ఒక్కొక్క కూడా వస్తుంది శివానంద సేనతో పాటు, అది కూడా ట్రావెల్ చేస్తుంది అనమాట. అది జగన్నాథపురికి వచ్చే ముందుకి చైతన్య మహాప్రభు దగ్గర అది ఏం చేస్తుంది, చైతన్య మహాప్రభు దానికి కొద్దిగా టెంకాయ ఇస్తాడనమాట, కొబ్బరి పీచి ఇచ్చి దాన్ని హరే కృష్ణ మంత్రం జపం చేయమంటాడు. ఆ కుక్క కూడా ఏం చేస్తుంది, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, అది హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ చనిపోతుంది అనమాట. అది అంటే దానికి శంకు చక్ర కదా పద్మాలతో శరీరం వచ్చి గోలోకానికి వెళ్ళిపోతుంది. దీన్ని కృపాసిద్ధి అంటారు. అంటే మహాప్రభు చూపిస్తున్నాడు అనమాట, నా భక్తుని దగ్గర ఏ జీవైనాగా నాకు దగ్గర అది చాలా సన్నిహితం నాకు. లైక్ శివానంద సేన దగ్గర అది ఉన్నింది, ఆ దాని దగ్గర ఉండేటువంటి భక్తుని ఇంట్లో ఉన్నటువంటి లేదా అతని దగ్గర ఉన్నటువంటి జీవులు కూడా జంతువులు కూడా నాకు చాలా దగ్గర అని చెప్పి చెప్తున్నాను. ఈవెన్ ఇక కులింగ గ్రామం నుంచి ఎవరి ఇయర్ వచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము చైతన్య మహాప్రభుని కలిసేవాళ్ళు. ఈ యొక్క భక్తులు వాళ్ళు కూడా చెప్తారనమాట, చైతన్య మహాప్రభు మీ గ్రామంలో ఉన్నటువంటి మనుషులే కాదు అన్ని జీవులు కూడా నాకెంతో సన్నిహితము అని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి అటువంటి ఎటువంటి ఈ యొక్క నియమాలు లేకుండా ఇది ఉంటేనే అన్కండిషనల్ డివోషన్ సర్వీస్, అకలంక భక్తి అంటారు దీన్ని. అటువంటి భక్తులు భగవంతునికి చాలా దగ్గర. కాబట్టి ఆ స్థాయికి చేరుకోవాలంటే మనము అది తప్పనిసరిగా సాధన భక్తి చేయాలి. మనము ఊరికైనా కొన్ని రోజులు జపం చేసి నేను భగవంతునికి, ఇది పెద్ద అనర్థం అనమాట. ఇది భక్తులకు ఇది ఒక అడ్డంకం కూడా. మనము నేను భగవంతునికి స్నేహితుడు అనుకోవడము లేదంటే తల్లిదండ్రులు అనుకోవడము ఈ విధంగా మనం భావించడానికి లేదు. మనం ఎప్పుడూ నేను దాసుడిని అనేటువంటి భావనతో, నేను సేవకుని అనే భావనతో, నియమాలతో కూడినటువంటి భక్తిని మనము ఆచరించాలి. దీన్ని వైదీ భక్తి అంటారు. భక్తులు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, రాగానుక భక్తి వైదీ భక్తి. రాగానుక భక్తిలో నియమ నిబంధన లేదు. కొన్నిసార్లు ఏదైనా కానీ కొన్ని నియమాలు చెప్తే మనము ఆ ఇదంతా లేదా హరికృష్ణ మంత్రం జపం చేస్తే చాలంటారు మన వాళ్ళు, అది రాగానుక స్థాయిలో. బట్ వైదీ స్థాయిలో మనం తప్పనిసరిగా నియమ నిబంధనలను ఆచరించాలి. హరికృష్ణ మంత్రం జపం చేస్తే చాలు, బట్ అయినా కానీ రూపగోస్వామి వివరిస్తున్నాడు భక్తిర స్వామి సింధులో క్లియర్గా ఇచ్చారనమాట, ఎన్నో నియమాలు ఇచ్చారు ఆయన. మనం ఈ యొక్క రాగానుక స్థాయిలో నియమ నిబంధనలు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు యశోద మాత ఉంది, కృష్ణునికి నివేదన నివేదంగా పెడుతుంది, కృష్ణునికి అన్న నివేదంగా పెడుతుంది, ఆమె ప్లేట్లో కలిపి ఆమె తింటూ కృష్ణుడు పెడుతుంది అనమాట. అది రాగానికి వస్తాయి, మనం ఆ విధంగా పెట్టేదానికి వీలవుతుందా? అది వీలు కాదు. నివేదన ఎట్లా పెట్టాలి భగవంతునికి? దానికి రూపకోసం ఇచ్చాడు, సూచనిచ్చాడు. అది ఆమె రాగానికి స్థాయిలో ఉంది, మనం ఆ విధంగా చేస్తే ఏమవుతాం? మనము నరకానికి పోతాం మనం ఆ విధంగా నివేదన చేస్తే. కాబట్టి మన నియమ నిబంధనలు తప్పనిసరిగా దీన్ని వైద్య భక్తి అంటారు. వైద్య భక్తిలో నియమాలను మనం ఆచరించాలి. ఈ నియమాలను ఆచరిస్తూ భక్తిని ఆచరించినట్లయితే ఒక రోజుకి ఏమవుతాం మనము? రాగానికి స్థాయికి వస్తాం. దానికి సంబంధించి ప్రభు కోసం ముఖ్యంగా భక్తియుక్త సేవలో ఉండేవాళ్ళు విగ్రహాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఎటువంటి, ఎందుకంటే మనం చిన్నగా క్యాజువల్ అయిపోతాం అనమాట, మనకు మనకే తెలియదు. మనం తను తీవ్రంగా తీసుకోం, భగవంతుని దగ్గర ఎట్లా ఉండాలి అంటే భగవంతుని యొక్క గర్భగృహంలో కానీ మందిరంలో కానీ ఎట్లా ఉండాలి అని చెప్పి ప్రభు గోస్వామి కొన్ని నియమాలు ఇచ్చాడు. భక్తి రసామృత సింధులో మనము ఈ యొక్క రాగానుగ భక్తికి స్థాయికి చేరుకునే దానికోసం ఇచ్చాడనమాట. మనం కల్పన లేకుండా సాధన భక్తిలో మనం ఉన్నట్లయితే, ఈ సాధన భక్తిలో, ఈ వైద్య భక్తిలో నియమాలను ఆచరించినట్లయితే ఈ వృందావనంలో ఏదైతే భక్తులు పొందారో అటువంటి స్థాయిని మనం పొందగలం. నియమ నిబంధనలు ఆచరించి మనం తప్పనిసరిగా వైద్య భక్తిని ఆచరించాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదనమాట. కాబట్టి ఇక్కడ రూపకోసం ఏం చేస్తున్నాడంటే, ఈ వరాహ పద్మ పురాణాల్లో కొన్ని నియమాలు ఇచ్చాడనమాట మందిరంలో ఎట్లుండాలి మనం అని. మొదటి నియమం వచ్చి మందిరంలో మనము ఇక్కడ ఇంతకుముందు అయితే, ఇప్పుడు కాదు ఇంతకుముందు, వాహనం పైన కానీ పల్లక పైన కానీ పాదరక్షలు కానీ ఆలయంలోకి ప్రవేశించరాదు అని చెప్పి చెప్తున్నారు. మందిరంలోకి వచ్చేటప్పుడు మనము వాహనంపై కానీ పల్లకపై కానీ పాదరక్షలతో మనం లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడైతే సర్వసాధారణం, మనకందరికీ తెలుసు దక్షిణ భారతదేశంలో చాలా మంది ఎవరు కానీ చెప్పులు వేసుకొని పోరు. అయితే ఇంతకుముందు కాలంలో ఈ పల్లకలు వచ్చేస్తున్నారనమాట ఈ రాజులు కానీ వాళ్ళంతా కూడా. అందుకని ఈ నియమం అంటే దీని యొక్క అర్థం ఏమంటే, మనం లోపల వచ్చేటప్పటికి వినయంతో రావాలి అక్కడ. దాని అర్థం వచ్చి, దీని అర్థం, దీని యొక్క అంతరంగంగా ఉండే అర్థం వచ్చి, భగవంతుని యొక్క మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి? వినయంతో రావాలి. మన యొక్క స్థాయిలు ఏమున్నా ఉన్నా కానీ మనం పక్కన పెట్టాలన్నమాట. మనం ఎంతో గొప్ప జ్ఞాని అయినా కానీ, మనం ఎంతో గొప్ప సంపద ఉన్నా కానీ, మనం ఎంతో అందమైన శరీరం ఉన్నా కానీ, ఏదున్నా కానీ అవంతా కూడా బయటపెట్టి భగవంతుని యొక్క దాసుడుగా మనం ఏం చేయాలి? వినయంతో భగవంతుని యొక్క మందిరానికి రావాలి. గర్వంతో మనం దానికి రాకూడదు. గర్వంతో వచ్చినట్లయితే ఫలితం అనేది మనకు లభించదు అనమాట. ఈ యొక్క అందుకనే ఎక్కువగా ఈ శ్రీ వైష్ణవ మందిరాల్లో ఏం చేస్తారంటే, గర్భగుడి మందిరాన్ని చాలా చిన్నదిగా కడతారనమాట. మనకు అర్థం కాదు, మనం అయితే పెద్దది కడుతున్నాం ఇక్కడ. పెద్ద పెద్ద ప్రభుపాద వారు పెద్దది కట్టారు, అంటే మెర్సిఫుల్. బట్ కొన్ని ఏన్షియంట్ మందిరాల్లో గర్భగుడి ఈ యొక్క ద్వారం కానీ చిన్నదిగా ఉంటుంది, అంటే తల వంచి లోపలికి రావాలి. తల ఎత్తుకొని పోతే ఏమవుతుంది? తప్పని తగులుతుంది అనమాట. లోపల చిన్నదిగా ఉంటుంది, అందరూ వినయంగా ఉండాలి, తల ఉంచుకొనే భగవంతుని దగ్గరికి రావాలన్నమాట. అది అర్థం. భగవంతుడు దేవదేవుడు ఏదున్నా కానీ మనకు స్థాయి, ఆ స్థాయి భగవంతుని కృప వల్లనే అది అక్కడికి వచ్చింది అనమాట. తర్వాత వచ్చి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయుట మర్చిపోరాదు. మొదటి వస్తుంటేనే మనం ఏం చేయాలంటే భగవంతునికి సాష్టాంగ నమస్కారాన్ని చేయాలి. భగవంతునికి నమస్కరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. మన ఇస్కాన్ మందిరాల్లో అయితే మనం ఏం చేస్తాము, మొదట మందిరంలోకి వస్తుంటేనే వైష్ణవులకి, అక్కడ ఉన్నటువంటి భక్తులకి మనము నమస్కరించాలి. నమస్కరించి వైష్ణవ ప్రణామంత్రం చెప్పాలి. వంచాకల్ప తరుభ్యశ వైష్ణవ్యు నమో నమః చెప్పిన తర్వాత అక్కడ నమస్కరించి అక్కడ ఉన్నటువంటి వైష్ణవులకి తర్వాత ప్రభుపాద వారి దగ్గరకు వచ్చి ప్రభుపాద ప్రణామంత్రం చెప్పాలి. నమో ఓం విష్ణుపదాయ నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారాన్ని నిర్విశ. ఇది మనసులో చెప్పుకోకూడదు. భక్తి రసామసిందులో ఇంకొక నియమం ఉంది. ఇక్కడ గురువుకి ప్రణామం అర్పించేటప్పుడు ఆధ్యాత్మిక గురువుకు మౌనముగా నమస్కరింపరాదు, అనగా బిగ్గరగా స్తోత్రము చదువుచు నమస్కరించవలన అర్థము. గురువుకి ప్రభుపాద వారికి నమస్కరించేటప్పుడు మనసులో మనం ప్రభుపాద ప్రణామంత్రాన్ని చెప్పకూడదు, గట్టిగా చెప్పాలి. ప్రభుపాద వారికి నమస్కరించిన తర్వాత కృష్ణుని దగ్గరికి వెళ్లి కృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేసి మనసులో చెప్పాలి. కృష్ణునికి ఏం చేయాలి? మనసులో ప్రణామం చెప్పాలి. దీక్ష అయినటువంటి భక్తులు తన యొక్క గురువు యొక్క ప్రణామంత్రాన్ని చెప్పి కృష్ణునికి ప్రణామాన్ని అర్పించాలి. దీక్ష కానటువంటి భక్తులు ప్రభుపాద వారి యొక్క ప్రణామంత్రాన్ని మనసులో చెప్పి కృష్ణుని యొక్క ప్రణామంత్రాన్ని చెప్పాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. తర్వాత మనము భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం మందిరానికి వచ్చినా గానీ భగవంతునికి నమస్కరించి లోపలికి రావాలి, మళ్ళీ వెళ్లేటప్పుడు మళ్ళీ నమస్కరించి బయట వెళ్ళాలి. ఇది ఎటికేట్ అనమాట. ఇది దీన్ని కానీ ఆచరించకపోతే అది అపరాధం అవుతుంది. తర్వాత నాలుగోది వచ్చి అశౌచములో ఉన్నప్పుడు ఆలయంకు పోరాదు. అంటే వేదశాస్త్రం అనుసరించి కుటుంబంలో వ్యక్తి మరణించినచో అశౌచము అనబడను. బ్రాహ్మణుల నుంచి 12 రోజులు, క్షత్రియులు వయసు నుంచి 15 రోజులు, శూద్రుల నుంచి 30 రోజులు. అంటే ఇక్కడ అశౌచము అని చెప్పి చెప్పారు. అంటే ఏదైనా అశౌచం జరిగినప్పుడు కుటుంబంలో మనం గుడికి పోకూడదు అనమాట. అయితే అశౌచం అంటే ఏం చెప్పారు ఇక్కడ? ఎవరన్నా మరణించినప్పుడు అని చెప్పారు. అయితే హరిదాస్ ఠాకూర్ మరణించినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశాడు? ఆయన శరీరం పట్టుకొని నృత్యం చేస్తూ తీసుకెళ్లాడు అనమాట. చైతన్య మహాప్రభు ఎవరు? దేవదేవుడు. ఆయన పట్టుకున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆయన స్పర్శించారు, తీసుకెళ్లారనమాట విగ్రహాన్ని. మామూలుగా భగవంతుణ్ణి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తారు విగ్రహానికి, అంత గౌరవాన్ని హరిదాస్ ఠాకూర్ యొక్క శరీరానికి ఇచ్చారనమాట. ఈవెన్ చైతన్య మహాప్రభు ఆయన చెప్పాడు అందరికి, అక్కడ భక్తులకి, ఎవరైతే ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ తిరుపతి దినోత్సవం రోజు ఇక్కడ ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, వాళ్ళందరూ కృష్ణ కృపను పొందుతారు, వాళ్ళకి కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ వస్తుంది అని చెప్పాడు. ఎవరైతే వింటారో ఈ తిరుపతి గురించి, హరిదాస్ ఠాకూర్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటువంటి విధానం గురించి, వాళ్ళకు కూడా కృష్ణ భక్తి వస్తుందని చెప్పారు. ఇది కాంట్రవర్సీగా ఉంది కదా. ఇక్కడేమో ఏం చెప్తున్నారు, మరణిస్తే మనం దూరంగా ఉండాలని చెప్తున్నాడు, అశౌచం అని చెప్తున్నాడు. బట్ హరిదాస్ ఠాకూర్కి అని చెప్తున్నాడు. అంటే భక్తుడి యొక్క శరీరము భౌతికంగా కాదనమాట. ఇది వచ్చి కర్మకాండను ఆచరించే వాళ్ళకి. ఇది ఇక్కడ చెప్పినది ఎవరికి? ఇది కర్మకాండ అంటే భక్తియుక్త సేవలో లేకుండా పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవలో కర్మకాండ విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంద్రియ భోగాల కోసం కర్మలను ఆచరిస్తూ ఉంటారు అనమాట. అంటే నేను ఈ పని చేసినట్లయితే, ఈ యజ్ఞం చేసినట్లయితే ఇంత ధనం నాకు వస్తుంది, ఈ లాభం నాకు కలుగుతుంది. లైక్ వేదాల్లో చాలా ఉన్నాయి, కర్మకాండ పోషన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ యజ్ఞం చేస్తే అది వస్తుంది, ఆ యజ్ఞం చేస్తే ఇది వస్తుంది, ఈ యొక్క దానం చేస్తే ఈ ఫలితం నీకు వస్తుంది, ఈ యొక్క పాపానికి ఇది పరిష్కారం. లైక్ కర్మ మీమాంసలో ఉందన్నమాట. ఎవరున్నా కానీ ఇంతకుముందు జన్మలో, లైక్ ఒక వ్యక్తి ఉంటాడనమాట బ్రాహ్మణుడు, అతను మంచి బ్రాహ్మణుడే, అయితే ఇంకో బ్రాహ్మణుడు ధనం ఇచ్చేసి వెళ్ళింటాడు అతనికి జాగ్రత్తగా ఉంచమని చెప్పి. అతను ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోతాడు, ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, తీసుకొని తన సొంతానికి ఉపయోగించుకునేస్తాడు, చనిపోయాడు కదా అనేసి. అది మంచి వ్యక్తి అతను. అయితే చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అతనికి బ్రహ్మలోకానికి వెళ్తాడు, మళ్ళీ ఈ పాపం ఉంది కదా బ్రాహ్మణు యొక్క ధనాన్ని తినేశాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు భూమి మీద. అతను ఇక్కడ భయంకరంగా సఫర్ అవుతాడు రకరకాల రోగాలతో. కర్మ మీమాంస చెప్తుంది అప్పుడు ఏం చేయాలంటే అతను తన దగ్గర ఉన్న ధనాన్ని ఇతర బ్రాహ్మణుకి దానం చేయాలని చెప్తుంది. అంటే దీన్ని కర్మకాండ అంటారు, భక్తియుక్త సేవ కాదు ఇది. ఇటువంటి వ్యక్తులు అంటే ఈ కర్మకాండను ఆచరించే వాళ్ళు, వాళ్ళకిది. ఎవరైతే పూర్తిగా భగవంతుని శరణాగతి పొంది హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటారో, పూర్తిగా తన జీవితాన్ని మనస్సు ద్వారా, శరీరం ద్వారా, వాక్కు ద్వారా భగవంతునికి సేవ చేస్తూ హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని జపిస్తూ ఉంటారో, వాళ్ళకి ఇవి రావు. హరిదాస్ ఠాకూర్ యొక్క శరీరము అది భౌతికమైన శరీరం కాదు, అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది. భౌతిక వ్యక్తి కర్మకాండలు ఆచరించే వ్యక్తి శరీరము అది, దాన్ని మామూలుగా భౌతికంగా మనం చూడాలి. బట్ ఈవెన్ రూపకోసం చెప్తున్నాడు అనమాట. లైక్ గంగానది ఉంది, గంగానదిలో మనకు రకరకాల ఈ వర్షాకాలంలో రకరకాలు కనిపిస్తుంటాయి. గంగానదిలో మనం కానీ చూస్తే అది పైన మామూలు ఈ మన చిన్న చిన్న సలయాలలో పోతుంటాయి కదా మామూలు. ఇక్కడ మనం గ్రామాల్లో అంతా కూడా చిన్న చిన్న వాగుల్లో కూడా బురద తర్వాత అంతా కనిపిస్తూ ఉంటాయి, చెత్త చెదనం అంతా కూడా. అట్లా గంగానదిలో కూడా మనకు కనిపిస్తుంటాయి. అయితే గంగా జలము వేరే, ఇక్కడ ఉండేటువంటి జలము వేరే. చూస్తే దానికి జలం ఏ విధంగా ఉంటుంది? ఒకటిగానే ఉంటుంది, బురద కనిపిస్తుంది, చెత్త కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి అనమాట. అయితే జలాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, గంగానది చాలా పవిత్రమైంది. ఒకసారి ఒక ఈ యొక్క గద్ద ఏం చేస్తుందంటే, ఒక సర్పాన్ని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, తినేదానికి తీసుకెళ్తూ ఉంటుంది ఆహారం కోసం. దాని యొక్క చివరి భాగం, తోక భాగం ఏమవుతుంది, గంగకు టచ్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ సర్పం ఏం చేస్తుందంటే ప్రాణాలనే వదిలేస్తుంది. అది తెచ్చవుతూ వదిలేస్తుంది కాబట్టి తక్షణమే ఆ సర్పం ఏమైందంటే ముక్తి లభించింది దానికి. శంకు చక్ర గదా పద్మాలతో రూపం దానికి లభించింది, స్వరూపి ముక్తి లభించింది. ఈ గద్ద చూస్తూ ఉంది, ఆ సర్పంలో నుంచి శంకు చక్ర గదా పద్మాలతో రూపము బయట వచ్చింది అనమాట. ఇది భయపడి పెంచేది, ఇది నేను దీన్ని మింగేదానికి వెళ్తే నన్ను మింగేదానికి ఇంకేదో వస్తుంది అనేసి తెలిపింది అనమాట. అంటే అంత శక్తివంతమైంది గంగ. జస్ట్ స్పర్శించడం వల్లే గంగను అన్ని పాపాలు తొలిపి సర్పజాతిలో ఉన్నటువంటి ఆత్మకి ముక్తి లభించేస్తుంది. అంటే ఈ ఆర్డినరీ వాటర్కి దానికి డిఫరెన్స్ ఉంది కదా, అదే అంత డిఫరెన్స్ ఉంది భౌతిక వ్యక్తి శరీరానికి, ఆధ్యాత్మిక వ్యక్తి శరీరానికి. లైక్ గంగతో సమానం అనమాట ఆధ్యాత్మిక వ్యక్తి శరీరం. కాబట్టి మనము ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. భక్తుని శరీరానికి ఈ యొక్క భౌతిక ఇది ఈ చెప్పింది ఎవరికి, ఇది భౌతిక వ్యక్తికి. అందుకనే మనము ఇక ప్రభుపాద వారికి కానీ తర్వాత రూప గోస్వామి కానీ తర్వాత ఆల్ ఆచార్యస్ గ్రేట్ ఆచార్యస్ కంతా కూడా మనం ఏం చేస్తాము, వాళ్ళ సమాధిని మనం మందిరంలో పెడతామన్నమాట. ఈవెన్ శ్రీరంగంలో రంగనాథ స్వామి చెప్పాడనమాట, ఈ యొక్క భగవంతుడు ఆజ్ఞాపించాడు తన భక్తులకి ఈ యొక్క రామాజనాచార్య శరీరాన్ని తన మందిరంలో పెట్టమన్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఆయన శరీరం ఉంది, కొన్ని వందల సంవత్సరాలైనా కానీ శ్రీరంగంలో ఇప్పుడు కూడా రామాజనాచార్య శరీరాన్ని అక్కడే ప్రజలు చేసి వాళ్ళు వర్షిప్ చేస్తున్నారన్నమాట. అది భౌతికమైన దానికి సంబంధము లేదు. అదేవిధంగా ఎవరైతే దీక్ష తీసుకొని నాలుగు నియమాలను ఆచరిస్తూ వాళ్ళు ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపిస్తుంటారో వాళ్ళకి ఇవి రావు. చాలా మంది చనసార్లు అడుగుతుంటారు, మా ఇంట్లో వీళ్ళు చనిపోయినారు మీ గుడికి రావచ్చా రాకూడదా అని పడుతూ ఉంటారు. ఎవరైతే దీక్ష తీసుకొని పదహారు మాల జపం చేస్తుంటారో వాళ్ళకి ఈ కర్మకాండంతో ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము, వాళ్ళ ఎవ్రీథింగ్ మారిపోయింది అనమాట. అశుద్ధ గోత్రం వాళ్ళకి, మనం భర్త తీసుకునేది ఒక జన్మ తీసుకోవచ్చు మనము. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో అది మనకి పునర్జన్మ, అది మన యొక్క శరీరం మారిపోతుంది. నాట్ ఓన్లీ శరీరము, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మారిపోతుంది, అదేవిధంగా మన గోత్రం మారిపోతుంది, ఎవ్రీథింగ్ మారిపోతుంది దీక్ష తీసుకున్న వాళ్ళకి. తీసుకోకపోతే తప్పనిసరిగా మనం దాన్ని నియమాలను మనం పాటించాల్సిందే. అందుకే దీక్ష అనేది చనసాన ముఖ్యం. ఎవరైతే దీక్షను ఆచరిస్తారో వాళ్ళ గోత్రం కానీ అదంతా ఎవ్రీథింగ్ సపరేటెడ్ అనమాట. కాబట్టి వాళ్ళు ఈ నియమాలు లేదు, వాళ్ళు రావచ్చు. వాళ్ళు అయితే శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని వచ్చేసి అనమాట. మరి ఎవరైతే కర్మకాండ పద్ధతిని పాటిస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ నియమాలని ఆచరించాలి. తప్పనిసరిగా వాళ్ళు గుడికి రాకూడదు అనమాట, ఆ టైంలో వాళ్ళు రాకూడదు. తర్వాత ఒకే చేతితో ప్రణామం ఆచరింపరాదు. చాలా మంది కష్టపడి ఒక చేతితో ప్రణామం పెడుతుంటారు, ఆ విధంగా చేయకూడదు భగవంతుని ముందర. తర్వాత భగవంతుని ఎదుట ప్రదక్షిణము చేయరాదు. అంటే కొంతమంది భగవంతుని ముందనే తిరుగుతూ ఉంటారు, ఇట్లా ఇట్లా పట్టుకునేసి తిరుగుతూ ఉంటారు అని రౌండ్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ చేయకూడదు అట్లా. అంటే భగవంతునికి వీపు చూపించకూడదు మనం, ఎటువంటి పరిస్థితుల్లో కానీ మన వెనక భాగాన్ని భగవంతునికి చూపించకూడదు. అందుకని భగవంతుని ముందర మనము ప్రదర్శన చేయకూడదు. అంటే బయట చేయాలి, భగవంతుని యొక్క వెలుపల మందిరం బయట చేయాలి కానీ మందిరం లోపల చేయకూడదు అని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. తర్వాత దేవుని ఎదుట కాళ్ళు పరచరాదు. కాళ్ళు మనం చూపిస్తూ కూర్చోకూడదు అనమాట భగవంతుని ముందర. దేవుని ఎదుట మోకాళ్ళపై కానీ మోచేతులపై కూర్చొని రాదు. లైక్ చైతన్య మహాప్రభు ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ జగన్నాథపురిలో గుండీచా మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు అనమాట. పరిచేటప్పుడు వాళ్ళు అందరూ నీళ్లు ఎత్తుకోపయోగిస్తుంటారు, చైతన్య మహాప్రభు సహాయం చేస్తుంటారు. చాలా మంది భక్తులు ఆ నీటిని పోస్తూ ఆయన కడుగుతూ ఉంటాడు. ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఒక మంచి ఆలోచన వస్తుంది అనమాట, ఇది మంచి సమయం అని చెప్పి నీళ్లు తీసుకెళ్లి చైతన్య మహాప్రభు పాదాల మీద పోసేసి దాన్ని తాగడం ప్రారంభిస్తాడనమాట. మహాప్రభుకి చాలా కోపం వచ్చేస్తుంది. తక్షణమే సర్వదామోదర ప్రభు అక్కడ ఉంటాడు, పిలుస్తాడనమాట. పిలిచి ఇతను నీ యొక్క భక్తుడు, ఇతను బెంగాల్ నుంచి వచ్చాడు, ఇతను భగవంతుని యొక్క మందిరంలో నా కాళ్ళను కడిగి నీళ్లను తాగేశాడు, నా పరిస్థితి ఏం తెలియదు నాకు, ఇప్పుడు నేను ఎటువంటి నరకానికి వెళ్తాను నాకు తెలియదు, ఎటువంటి స్థానానికి వెళ్తాను తెలియదు అని చెప్పి మహాప్రభు చాలా బాధపడతారనమాట. అప్పుడు సర్వదామోదర ప్రభు అతను గట్టిగా మెడ పట్టుకుని బయట తీసుకుని బయట తాగేస్తాడనమాట. అంటే మహాప్రభు దేవదేవుడు ఆయన ఉదాహరణగా చెప్తున్నాడు, భగవంతుని యొక్క మందిరంలో మనం నమస్కారం పెట్టించుకోవడం కానీ ఇతరులకు నమస్కారం పెట్టడం కానీ కాళ్ళు చూపిస్తూ కూర్చోవడం కానీ మనము చేయకూడదు. భగవంతుని యొక్క మందిరంలో అది తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో చాలా మంది మనకి టక్కన వచ్చి నమస్కారం పెట్టేస్తారు, చెప్పాలి వాళ్ళకి ఇక్కడ నమస్కారం పెట్టకూడదు ప్రభుపాదికి గురువుకి, తర్వాత ఇక
కృష్ణుడికి పెట్టమని చెప్పాలన్నమాట. మనం కూడా కాళ్ళు చూపించకూడదు అనమాట. అక్కడ చాలా పెద్ద అపరాధం అవుతున్నది. శ్రీమూర్తి భగవంతుని దేవదేవుని దగ్గర మనం నమస్కారం పెట్టించుకుంటున్నామంటే దానికంటే ఇంకా అజ్ఞానం అనేది ఇంకోటి లేదనమాట. మహాప్రభు పర్సనల్గా చూపించాడు అక్కడ. స్వయంగా దేవదేవుడైనా కానీ ఆయన మనకు సూచన ఇచ్చాడు అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అది చేయకూడదు. ఎవరికైనా మన కాళ్ళు కూడా పట్టుకోకూడదు అక్కడ. ఇతరులకి మనం జాగ్రత్తగా ఉండాలి. భగవంతునికి దగ్గర మన కాళ్ళు కూడా మనము చూపించకూడదు. ఈవెన్ రాజారాణి కానీ ఇతర లక్ష్మీదేవి కానీ మనం చూడొచ్చు, ఆమె కూడా తన పాదాలను పూర్తిగా కవర్ చేసుకుంటుంది అనమాట తన అలంకరణలో. ఓన్లీ రాధాష్టమప్పుడే మనం రాధారాణి యొక్క పాదాలను మనము దర్శించుకోవచ్చు, మిగిలిన సమయంలో ఆమె పూర్తి కవర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే భగవంతునికి పాదాలు చూపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో. దేవుని ఎదుట ప్రసాదమును భుజించరాదు, దేవుని ఎదుట ఎన్నరను అసత్యమాదరాడు, దేవుని ఎదుట బిగ్గరముగా మాట్లాడరాదు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే భగవంతుని ముందు మన ప్రసాదం కూడా మనము తీసుకోకూడదు. టెంపుల్ లోపల మనం భగవంతునికి ఎదురుగా ప్రసాదాన్ని తీసుకోకూడదు. గట్టిగా అరిచేదంతా కూడా చేయకూడదు, మాట్లాడకూడదు అసలు. ఇక్కడ మాట్లాడితే ఓన్లీ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, కబుర్లు చెప్పుకోవడం కానీ టెంపుల్లోకి వచ్చేసి వేరే విషయాలు ఏది మాట్లాడకూడదు. కృష్ణుకు సంబంధించిన విషయాలనే మాట్లాడాలి. భగవంతుడి మీద చాలా భక్తితో మనం గౌరవంగా ఉండాలి. మనం ఏదో క్యాజువల్గా ఉండకూడదు అనమాట. చాలా తీవ్రమైన మ్యాటర్ అనమాట. అందుకనే ఎక్కువసేపు ఇక్కడ ఎందుకు మన శ్రీ సాంప్రదాయంలో వాళ్ళు చిన్న చిన్న గర్భగుళ్ళు చిన్నవి పెట్టారంటే పెద్దది పెట్టేశారు అనుకో, ఎక్కువసేపు ఉంటారు అక్కడ, ఎక్కువ అపరాధం చేస్తారు భగవంతునికి. అందుకనేసే వాళ్ళు చిన్నది గర్భగుళ్ళు. ప్రభుపాద వారు ఏం చేశారంటే మనకు మంది వచ్చి సంకీర్తన ఉద్యమం మంది, అర్చన సేవ కాదు కదా మనకి ముఖ్యము, మంది వచ్చి సంకీర్తనం. కాబట్టి ఇక్కడున్నప్పుడు నువ్వు సంకీర్తన చేయకపోతే అపరాధం చేస్తావు. కాబట్టి మనం ఏం చేయాలి, హరే కృష్ణ మంత్రము లేదంటే గనా ఈ యొక్క నియమాలకు అనుసరించే ఉండాలి. లేకపోతే మనం మన సేవలకు మనం వెళ్ళిపోవాలి. ఇక్కడే కూర్చొని అనుకో అపరాధాలు మనము చేస్తాం అనమాట విగ్రహాలకి. ఎందుకు ప్రభుపాద వారు కూడా తెలుసు ఇది, వీళ్ళు ఇట్లా చేస్తారనేసి. అయితే మంది సంకీర్తన ఉద్యమం మంది, కలో దద్ హరికీర్తనం మంది, అర్చన సేవ కాదు ముఖ్యం. కాబట్టి ఏం చేశారు, ప్రభుపాద వారు పెద్ద పెద్ద మందిరాలు నిర్మించారు, గర్భగుడి పెద్దది చేశారు అనమాట. బట్ శ్రీ సాంప్రదాయం వాళ్ళకి వచ్చి ముఖ్యంగా వచ్చి అర్చన సేవ, అందుకని చిన్నది పెట్టారు. ఎక్కువ పెద్దది చేశారని అక్కడ వాళ్ళకేం తెలియకాదు రామచంద్రాచార్యకి వాళ్ళకంతా కూడా. ఎందుకు మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు, ఏంది వీళ్ళు ఇంత చిన్న గుళ్ళు కట్టారు, చిన్న చిన్న గర్భగుళ్ళు అంటే పెద్దది కట్టేస్తే అపరాధాలు చేస్తాం మనం. అక్కడ సంకీర్తన లేదు, అక్కడ హరినామ సంకీర్తన లేదు కాబట్టి అపరాధాలు చేస్తాం. భగవంతుని ముందర అక్కడ అపరాధాలు చేసేసి ఇంకా ఫాల్డౌన్ అయిపోతాం, ఉండే భక్తి కూడా ఫినిష్. కాబట్టి ఇక్కడ ఉన్న వరకు మనం ఏం చేయాలి, ప్రభుపాద వారి మందిరాల్లో మనం ఏం చేయాలి, నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేదానికి, టైం లేదని నేను ప్రశ్న ఉంటే అడగండి. ఉన్నట్టు బయట నుంచి సన్యాసులు మహారాజులు వస్తారు కదా, వాళ్ళ పాదాలు తాకొచ్చా, తాకూడదు. మందిరంలో ఎవరి పాదాలని తాకకూడదు, ఎవరికి నమస్కరించకూడదు, అది నియమం. అది చైతన్య మహాప్రభు పర్సనల్ గా చూపించాడు ఆయన. ఎందుకు నేను ఆ ఉదాహరణ కూడా ఇచ్చానంటే, చైతన్య మహాప్రభు సరుద్దమ్మద ప్రభుకు చెప్తున్నాడు ఇది పెద్ద అపరాధము అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం చేయడానికి లేదు. ఒకవేళ మనం గౌరవాలు అర్పించాలంటే తర్వాత మందిరం నుంచి బయట వస్తారు కదా, అక్కడ మనం అర్పించాలి వాళ్ళకి. అక్కడ కూడా మన పాదాలను తాకడానికి లేదు. పాదాలను తాకడం అంటే పూర్తి శరణాగతి. పాదాలు తాకడం అంటే ఒకసారి ఏమైందంటే, ఒక భక్తుడు వచ్చి ఒక మహారాజుకి నమస్కరించాడనమాట. తక్షణం ఆయన చెప్పాడనమాట, పాదాలు తాకేస్తాడు ఆయన వచ్చి, సరే రేపటి నుంచి నువ్వు నేనేం చెప్తే చేయాలని చెప్పాడు ఆయన. నువ్వు నానికంటే ఉండాలి, నా సర్వెంట్ నువ్వు రేపటి నుంచి, నేను నువ్వు సేవ చేసుకోమంటే సేవ చేసుకోవాలి, సిగా పెట్టుకోమంటే సిగా పెట్టుకోవాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ పోవాలి, మందరం శుభ్రపరచంటే మందరం శుభ్రపరచాలి, రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి వాకింగ్ చేయమంటే తిరుమలకి వాకింగ్ చేయాలి. అంటే పూర్తి శరణాగతి. ఇంకా ఒకసారి మనం పాదాలు పట్టుకోవడం అంటే ఏమని అర్థం, పాదాలు పట్టుకుంటే నీ కాళ్ళే నాకు దిక్కు, అంటే నీ సూచనలే నాకు దిక్కు, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని అర్థం. ఊరికి ఏదో అది ఒక రిచువల్ కాదు, అది అది ఒక ఏమంటారు దాని రిచువల్ అంటే తెలుగులో ఒక ఆనవాయితీ కాదనమాట. అది ఆనవాయితీ కాదు, అది శరణాగతి. అది కాళ్ళు పట్టుకోమంటే శరణాగతి. కాబట్టి నువ్వు ఎవరన్నా కాళ్ళు పట్టుకుంటున్నావు అంటే ముందుగా నిర్ణయం తీసుకో, నువ్వు నేను ఆయన చెప్పినంత చేస్తాను అన్నప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకో, లేకపోతే వద్దు. దూరం నుంచి నమస్కారం పెట్టి జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, నితాయ గౌర్ ప్రేమానందే.